అసలు ఏం జరిగిందంటే, శ్రవణ పుస్తకం సమస్యల సుడిగుండం 1989లో కొత్తగా రిక్రూట్ అయిన విశాఖపట్నం విజిలెన్స్ ఆఫీసర్ దిల్లేశ్వరరావు నా దగ్గరకు అవినీతి అధికారుల జాబితా ఒకటి తీసుకొచ్చాడు. నేను పోర్టు చైర్మన్ని కనుక అతను నాకు నేరుగా రిపోర్ట్ చేయొచ్చు. ఈ జాబితా చూసి నేను నిర్ఘాంతపోయాను. అందులో కొన్ని పేర్లు చూసి నేను నమ్మలేకపోయాను. బహుశా మా విజిలెన్స్ ఆఫీసర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు అనుకున్నాను. అతను ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వచ్చినవాడు. అంతకుముందు హిందుస్థాన్ జింక్లో పనిచేసినప్పుడు కొందరు అవినీతి అధికారుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న చరిత్ర ఉన్నవాడు. అతని అధ్యయనం తప్పుతుందా? ఎందుకు కాకూడదు? ఇలా చాలా తర్జన పర్జన పడ్డాను. చివరికి అతని జాబితా ఎంత సరైనదో తెలుసుకుందామని నమూనా పరీక్షలాగా ఆ పేర్లలోంచి ఒక పేరు ఎంచి ఇతని అవినీతి పరుడు నిరూపించవయ్యా, మిగతా వాళ్ళ సంగతి అప్పుడు చూద్దాం అన్నాను. నేను ఎంచుకున్న పేరు నా దగ్గర అత్యంత నమ్మకంగా నా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అధికారిది. 15 రోజులు తిరగకుండా టైపిస్టల్ రిక్రూట్మెంట్లో ఒక అభ్యర్థి నుంచి అతను నేను లేని సమయంలో నా ఛాంబర్లోనే లంచం తీసుకున్నాడు. సాక్షుల్ని రెడీగా పెట్టుకున్న విజిలెన్స్ ఆఫీసర్ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. సస్పెండ్ చేశాం. పరిపాలనలో మంచి పనులు చేయాలి అంటే ప్రాజెక్టులు మాత్రమే చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నామంటే సరిపోదు. కలుపు మొక్కల్ని ఏరేసే కాఠిన్యం కూడా ఉండాలి. అందువల్ల నీతిపరులైన వాళ్ళు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు, కనీసం అవినీతి పట్ల ఆకర్షితులు అవడానికి జంకుతారు. అలా విశాఖ పోర్టులో పోర్టు సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులతో సహా అవినీతి పరులైన అధికారుల్ని స్వయంగానూ సిబిఐ సహకారంతోనూ ట్రాప్ చేయటం, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్ల దుర్వినియోగం వంటి వాటిని శోధించి అరికట్టడం వంటి క్షాళన కార్యక్రమాలకి నాకు విజిలెన్స్ ఆఫీసర్గా దిల్లేశ్వరరావు అందించిన సహకారం ఎంత విస్తృతమైందంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ సైతం అతని సేవల్ని ప్రస్తుతిస్తూ దేశంలో అత్యుత్తమ విజిలెన్స్ ఆఫీసర్గా గుర్తింపునిచ్చింది. పరిపాలనలో ఇది ఒక భాగం మాత్రమే. విశాఖ పోర్టులో నేను పనిచేసిన 4 ఏళ్ళు సమస్యలను ఎదుర్కోవటమే సరిపోయింది. ప్రతిదీ సమస్యే. ఎంఎంటీసీ నుంచి ఇనుప ఖనిజాల ఎగుమతి తాలూకు బకాయిల వసూలు సమస్య, రైల్వే యార్డ్ విస్తరణ, రైలు ఇంజిన్ సేకరణ సమస్య, ట్రాఫిక్ పెంచడం ఎలా అన్నది సమస్య, ట్రాఫిక్ పెంచితే బల్క్ ఖనిజాల ఎగుమతులకు నిలవ ప్రాంగణం ఏర్పాటు చేయడం సమస్య, దానికోసం క్వార్టర్లు కొలగొడితే గొడవ, కొత్తగా ఏది కొందామన్నా ఏది కడదామన్నా కేంద్ర ప్రభుత్వంతో అనుమతులు రాక సమస్య. నా కళ్ళకి ఈ పోర్టు ఒక సమస్యల సుడిగుండంలా అనిపించేది. ఒక్కోసారి పోర్టు చైర్మన్గా వెళ్ళిన కొత్తలోనే ఔటర్ హార్బర్లో 20 కోట్ల రూపాయలతో కట్టిన ఒక పెద్ద బెర్త్ నిరుపయోగంగా ఉండటం చూశాను. కట్టి 3 ఏళ్ళయింది. ఖనిజాల కోసం కాక జనరల్ కార్గో అంటే ఇతర రకాల సరుకులు ఎగుమతులు దిగుమతుల కోసం కట్టిన బెర్త్ అని చెప్పారు. ఎందుకు ఖాళీగా ఉంది, సరుకులు రావటం లేదా అని అడిగాను. వస్తున్నాయి కానీ సాంకేతికంగా లోపం ఉంది, అక్కడ కొన్ని నౌకల్ని నిలపడంలో భద్రత లేదు, అందుకే దాన్ని వాడటం లేదు అన్నారు డిప్యూటీ కన్జర్వేటర్ పట్నాయక్. హార్బర్ కాలువ ద్వారా హార్బర్ లోపలికి నౌకల్ని టగ్గులతో జాగ్రత్తగా లాక్కొచ్చి లోడింగ్ అన్లోడింగ్ పూర్తయ్యాక మళ్లీ సాగర జలాల్లోకి తీసుకెళ్లి వదలటం పట్నాయక్ చూసే మెరైన్ శాఖ బాధ్యత. ఇంకా అడిగితే పట్నాయక్ చెప్పారు, నౌకాదళం వాళ్ళ యుద్ధ విమానవాహక నౌకలు వచ్చినప్పుడు మాత్రం 2 సార్లు ఈ బర్త్ను వాడుకున్నారు. అంత పెద్ద బర్త్ అన్నమాట. కానీ నిరుపయోగంగా పడి ఉంది. సంబంధిత అధికారులందరినీ పిలిచి చర్చించాను. సాంకేతిక లోపం బర్త్ కట్టాక ఎందుకు వస్తుంది? కట్టే ముందే అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు రిస్క్ నాక? ఇది పట్నాయక్ ప్రశ్న. అన్ని విషయాలు సాంకేతిక నిపుణుల్ని సంప్రదించే కట్టాం, నమూనా అధ్యయనాలు కూడా చేసి మరీ కట్టాం. కానీ కట్టాక ఇబ్బంది బయటపడితే ఏం చేయగలం? ఇది నిర్మాణం పర్యవేక్షించిన చీఫ్ ఇంజనీర్ రావు వాదన. వీరిద్దరు తగాదా ఎలా ఉన్నా బర్త్ను వాడుకోకపోవటం వల్ల ఏటా పోర్టుకు రాగల 5-6 లక్షల టన్నుల జనరల్ కార్గో ట్రాఫిక్ని ఇప్పుడు నష్టపోతున్నాం. పైగా ఆ జనరల్ కార్గో కోసం ఆ బర్త్కు దగ్గరలో 4 కోట్లతో కట్టిన గోదాములు కూడా నిరర్థకంగా పడి ఉన్నాయి. ఎలా సార్? ఇది ట్రాఫిక్ మేనేజర్ రొక్కం ఆవేదన. ఇక అక్కడి నుంచి వాళ్ళు 3 ఒక శాఖ సామర్థ్యాన్ని మరొకరు దెప్పుకోవటమే సాగుతుంది. సమస్య ఏమిటంటే హార్బర్ బయట సముద్రపు అలల తాకిడి హార్బర్ మీద పడకుండా పెద్ద పెద్ద సిమెంట్ దిమ్మలతో హార్బర్ కాలువకి అడ్డంగా ఒక గోడలాగా కట్టారు. దాన్ని బ్రేక్ వాటర్స్ అంటారు. తూర్పు ముఖంగా ఉండే హార్బర్ కాలువ ముఖద్వారానికి దక్షిణ వైపు నుంచి ఈశాన్య దిశగాను, ఉత్తర వైపు నుండి ఆగ్నేయ దిశగాను 2 బ్రేక్ వాటర్స్ కట్టారు. తూర్పు దిశలో ఆ 2 బ్రేక్ వాటర్స్ కలవాల్సిన చోట నౌకలు హార్బర్ లోపలికి వచ్చిపోయేందుకు వీలుగా కలవకుండా ఓపెన్గా ఉంచేశారు. ఆ ఖాళీల నుంచి రోడ్స్లో ఉన్న నౌకల్ని టగ్గల సాయంతో హార్బర్లోకి లాక్కొస్తారు. ఇప్పుడు ఈ జనరల్ కార్గో బెర్త్ ఆ రెండు బ్రేక్ వాటర్స్ మధ్య గల నౌకల ప్రవేశ మార్గానికి ఎదురుగా ఉంది. అందువల్ల అలల ఉధృతం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ అలల తాకడికి ఈ బెర్త్లో ఉండే నౌకలు ఊగిపోవచ్చని, బెర్త్కు కొట్టుకుని ఓడ దెబ్బతినవచ్చని, తుఫానులు పెనుగాలులు వచ్చి అలలు ఎగిసిపడితే ఆ ఉధృతానికి ఈ బెర్త్ మీద కట్టేసి ఉన్న నౌక తాళ్లు కూడా తెగిపోవచ్చని, లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుండగా అలా జరిగితే ఇంకా ప్రమాదమని, ఆ నష్టానికి మెరైన్ శాఖ బాధ్యత వహించాల్సి వస్తుందని పట్నాయక్ భయం. ఈ వాదనని ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు నిర్ద్వందంగా ఖండించలేకపోయినా అందరినీ సంప్రదించే కట్టాం కదా అని సమర్థించుకున్నారు. ఈ నిర్మాణాలతో సంబంధం లేని, వాణిజ్యంతో మాత్రమే సంబంధం ఉన్న రొక్కం ఒక ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు. ఆ మధ్య నౌకాదళం వాళ్ళ విమాన వాహక నౌక విరాట్ని 3 రోజుల పాటు ఇక్కడే కట్టేశారు కదా, ఎన్ని అలలు ఎగిసిపడి నౌకని ఎంత దూరం దూసుకుపోయాయండి, అంటే ఏమీ కాలేదు కదా అన్నది కవి హృదయం. పట్నాయక్ మాట పడడానికి ఇష్టపడడు. ఆ నౌకకి సాంకేతిక భద్రత విషయంలో మాకు పూచి లేదని నేను వాళ్ళకి ముందే చెప్పాను. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అత్యవసర స్థితిలో నౌకని రోడ్స్లోకి తోసుకువెళ్లేందుకు మా టగ్గల్ని కూడా ఆ 3 రోజులు సిద్ధంగా ఉంచాను. అదొక ప్రత్యేక పరిస్థితి, ప్రతి వాణిజ్య నౌకే అలా చేయలేం కదా. పైగా మనకున్నదే 3 టగ్గులు, వాటిని ఈ బర్త్ కోసమే ఉంచేస్తే హార్బర్లోకి మిగతా నౌకల రాకపోకల్ని ఆపేయాల్సిందే. పట్నాయక్ వాదన అంతా విన్నాక నేను ఒక ప్రశ్న వేశాను. పెద్ద పెద్ద అలలు విసిపడి వచ్చే పరిస్థితి 7 రోజులు ఉండవచ్చు? 100 రోజులా? వానాకాలంలో కానీ తుఫాన్లు ఈదురుగాలు వీచినప్పుడు కానీ అలా జరగవచ్చు, 100 రోజులు ఉండకపోవచ్చు. అలాంటి వాతావరణం ఉంటే వాతావరణ శాఖ నుంచి మనకు ముందస్తు హెచ్చరిక ఉంటుందా? ఉంటే అంత ముందుగా హెచ్చరిక చేస్తారు సార్, 2-3 రోజులు ముందుగానే. అంటే వాతావరణ శాఖ హెచ్చరిక వచ్చాక నౌకని బెర్త్ మీద నుంచి రోడ్స్లోకి తరలించడానికి మనకి వ్యవధి ఉంటుందన్నమాటే కదా. సాధారణంగా ఉంటుంది సార్, కానీ ఎప్పుడన్నా అకస్మాత్తుగా అలలు విచ్చుకుపడితే నౌక ఊగిపోతుంది, ఒడ్డుకు కట్టిన తాడు తెగిపోవచ్చు, తాడు ఖరీదు 50,000 ఉంటుంది. విషయం ఎంతో అర్థమైపోయింది. అతని భయాందోళన ఏమిటో స్పష్టమైంది. తాడు తెగిపోయే పరిస్థితి వస్తే ఆ ఖర్చు ఎవరు భరించాలి, దానికి బాధ్యత ఎవరు వహించాలి? నాకు కావాల్సింది పోర్టు ప్రయోజనాలను కాపాడటం. ఎప్పుడో అరుదుగా అలలు విరుచుకుపడతాయన్న అనుమానంతో 20 కోట్ల బర్త్ని 3 ఏళ్ల పాటు ఖాళీగా ఉంచుతామా? ఈ 20 కోట్లు ప్రజాధనమే కదా, ఎంత పెద్ద నేరం చేస్తున్నాం. ఈ అధికారులు పరస్పర నిందారోపణలు వితండ వాదంతో నాకు చిరాకెత్తింది. సంస్థ కోసం సమస్యను ఎలా పరిష్కరించగలము అన్నదానికన్నా వ్యక్తిగత అభిప్రాయాలకి అహంభావాలకి ప్రాధాన్యత ఇచ్చే దశ నుంచి ఎప్పటికి బయటపడతాం. నేను అప్పటికప్పుడు నా నిర్ణయం ప్రకటించాను. ఇప్పటి నుంచి ఈ బర్త్ను వినియోగంలో పెడదాం. ఎంత పెద్ద నౌకలు వచ్చినా రావచ్చని వాణిజ్య వర్గాల్లో ప్రచారం చేయండి. మీరు భయపడుతున్నట్టుగా ఎప్పుడన్నా అలలు ఎగిసిపడి విరుచుకుబడి బెర్త్ మీద ఉన్న నౌక తాడు తెగిపోతే ఆ నష్టం పోర్టు భరిస్తుందని, అలాంటి అత్యవసర స్థితిలో నౌకని రోడ్స్లోకి లాగి టగ్ల సాయంతో లాక్కు వెళ్లే ఖర్చు కూడా పోర్టే భరిస్తుందని చెప్పండి. వాళ్ళందరికీ షాక్ తిన్నట్టయింది. ఎవ్వరూ కాసేపు మాట్లాడలేదు. క్రమంగా అందరూ తేరుకుని నన్ను ఒక వెర్రివాణి చూసినట్టు చూశారు. ఏ బడ్జెట్ నుంచి ఇస్తాం సార్? అయినా ట్రేడ్ నుంచి రాబట్టుకోవడమే తప్ప ఇవ్వడం అనేది పోర్టు చరిత్రలో లేదే, అలా మనం ఎందుకు ఇవ్వాలి సార్? బర్త్ కట్టడంలో లోపం ఉందని కట్టిన మనమే అంటున్నాం కాబట్టి ఇవ్వాలి. ఈ బర్త్ని కట్టేటప్పుడు ఇది జనరల్ కార్గో కోసమే అని మనకి ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉన్నప్పటికీ, ఇప్పుడిక బల్క్ సరుకు మోసే నౌకలకు కూడా ఈ బర్త్ని ఇస్తాం. నౌకల నుంచి దిగిన ప్రతి టన్నుకి పోర్టుకి ఛార్జీలు వస్తాయి, లేబర్కి కూలి దొరుకుతుంది, సరుకును నిల్వ చేసేందుకు గోదాములు అద్దెకిస్తాం, కాబట్టి వాటి మీద అద్దె వస్తుంది. రోజుకు 2-3 లక్షల రూపాయల కనీస ఆదాయం మనకు వచ్చేటప్పుడు 1-2 సార్లు తాడి దిగిపోతే ఆ 50,000 ఇవ్వాల్సి వస్తే ఇద్దాం. బల్క్ సరుకుని ఆ బర్త్ మీద దింపడం సాధ్యపడుతుందని రొక్కం చెప్పడంతో ఇంక నేను ఎవరిని మాట్లాడనివ్వలేదు. నా నిర్ణయం మంచిదో కాదో కాలమే తెలుస్తుంది, బాధ్యత నాది. మనం మాత్రం ఈ బర్త్ని ఇలా నిరర్థకంగా వదిలే ప్రశ్నే లేదు. నా ఈ ప్రకటనతో ఆ వివాదానికి తెరదించాం. బల్క్ సరుకును బర్త్ మీద నుంచి బయటకు రవాణా చేయడానికి వీలుగా మా రైల్వే యార్డు నుంచి ఒక రైల్వే సైడింగ్ కూడా వెంటనే నిర్మించాం. పాలనాపరమైన నిర్ణయాలు అమలు చేయాలంటే కొన్నిసార్లు కటువుగా వ్యవహరిస్తున్నట్లు కనిపించాలి. నిజానికి విడివిడిగా మా అధికారులంతా సమర్థులే, కానీ ఒక టీంగా పనిచేయాల్సి వచ్చినప్పుడే మానవ సహజమైన అహంభావాల ఘర్షణల మూలంగా అసలు విషయం పక్కకు పోతూ ఉంటుంది. కానీ వాళ్ళ సహకారం లేకుండా నేనొక్కడిని ఏమీ చేయలేను. మళ్ళీ వాళ్ళని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి సమన్వయపరిస్తేనే లక్ష్యాన్ని సాధించగలుగుతాను. మొత్తం మీద ఆ సంవత్సరం ఆ బర్త్ని 300 రోజులకి పైగా వాడాం. 15 లక్షల టన్నుల ట్రాఫిక్ హ్యాండిల్ చేశాం. దాదాపు 3 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ ఒక్క బెర్త్ మీద ఆర్జించాం. ఆ 7 మొత్తం మీద ఒకే ఒక్కసారి వాతావరణం బాగా లేకపోతే పెద్దవాడని ఆ భర్త మించి రోడ్స్లోకి తీసుకెళ్ళి 2 రోజుల తర్వాత తీసుకొచ్చాం. అందుకు పోర్టుకు అయిన ఖర్చు 1,00,000 రూపాయలు. ఆ తర్వాత సంవత్సరం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వారు తమ బొగ్గు సున్నపురాయి దిగుమతులకు ఆ భర్తను పూర్తిగా కేటాయించాలని అడిగితే ఇచ్చాం. ఇంకా పెద్ద పెద్ద ఓడల్ని తీసుకొచ్చారు. ఆ ఏడాది స్టీల్ ప్లాంట్ వారు 30,00,000 టన్నుల ట్రాఫిక్ని హ్యాండిల్ చేశారు. మాకు 1,00,000 రూపాయల ఆదాయం లభించింది. నేను ఊహించని విధంగా 1988-89 నుంచి 1990-91 వరకు వరుసగా 3 సంవత్సరాల పాటు ట్రాఫిక్ పెరుగుదల వేగంలో విశాఖపట్నం పోర్టు దేశంలోకెళ్ళి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ప్రతి సంవత్సరం మేజర్ పోర్టులన్నింటిలోకి ఉత్తమ పోర్ట్ అవార్డు విశాఖపట్నం పోర్టుకే వచ్చింది. 1991 చివరిలో అనుకుంటాను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు నాకు మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రకటించారు. సిగ్గుపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఆ అవార్డు తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను. అసలు ఏం జరిగిందంటే